అందరికీ వందనాలు. వెరీ గుడ్ మార్నింగ్. దైవజనులు, పాస్టర్లు, చాలా మంది ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ లో కలుసుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా ఫీల్డ్ పెద్దలైనటువంటి వాళ్ళు, చర్చ్ పెద్దలు, యూత్ డైరెక్టర్స్, సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు, క్రైస్తవులు చాలా మంది ఈ లైవ్ కాన్ఫరెన్స్ లో ఉండడం దేవునికి మహిమ. అదేవిధంగా మీ అందరికీ వందనాలు తెలుపుతా ఉన్నాను ఈ సమయాన్ని ఇచ్చినటువంటి ఈ లైవ్ కాన్ఫరెన్స్ అడ్మిన్స్ కి, మరి అదేవిధంగా అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. కొద్ది సమయాన్ని నేను మీతో పంచుకుంటాను. మనము ఒక ఇన్సిడెంట్ ని గమనించినప్పుడు, మేము డైలీ ఎప్పుడైతే మన లాక్డౌన్ అయిపోయింది, లాక్డౌన్ తర్వాత మేము మా ఇంట్లో, ఇది స్మాల్ ఎక్స్పీరియన్స్ అంటే షేరింగ్ ఏంటంటే, డైలీ మేము వర్డ్ని ఇంట్లో మేము ధ్యానిస్తూ ఉన్నాము. అపోస్తుల కార్యములు అన్ని దాంట్లో అపోస్తుల కార్యములో మేము డే రోజుగా మేము దాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అక్కడి నుంచి రియాలిటీ ఆఫ్ చర్చ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది, తర్వాత చర్చ్ అనేది ఎలా ముందుకు వెళ్తా ఉంది అనేది దాంట్లో మేము గ్రహిస్తూ ఉన్నప్పుడు, హోలీ స్పిరిట్ అనే రోల్ ఈ 12 మంది శిష్యుల మధ్యలో ఉండడము, ఆ తర్వాత చర్చ్ ఎస్టాబ్లిష్ కావడము, 3000 మెంబర్స్, 5000 మెంబర్స్, ఆ తర్వాత ఎలా ముందుకు వెళ్తుందని డైలీ మేము దాన్ని అబ్జర్వ్ చేస్తా ఉన్నప్పుడు, నిన్న ఒక వర్డ్, అంటే నిన్న మొన్న ఒక వర్డ్ నేను చదువుతున్నా అన్నమాట. ఏంటంటే అపోస్తుల కార్యము 8వ అధ్యాయంలో అక్కడ అపోస్తులు తప్ప అక్కడ బహుహింస కలిగినందుక అందరూ యూదయ సమరయ దేశంలో అంతటా చెదిరిపోయారు. అక్కడున్నటువంటి అపోస్తులు తప్ప అన్ని ప్రాంతాలకు చాలా మంది చెదిరిపోవడం జరిగింది. అంత పెద్ద హ్యూజ్ సంఘం, నియర్లీ 10,000 అబోవ్ ఉన్నటువంటి సంఘము చెదిరిపోవుట అనేది అక్కడ గ్రహిస్తాం. చెదిరిపోవుట అనేది దేవుని ప్రణాళికన లేకపోతే సాతాన్ యొక్క స్ట్రాటజీ? అంటే దీంట్లో సాతాన్ యొక్క ప్రణాళిక కూడా ఉందా? దీంట్లో కోణాలు, అన్ని రకరకాల కోణాలు ఆలోచన చేసుకుంటున్నాం. చెదిరిపోయినప్పటికీ అపోస్తులు 12 మంది వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు చేసిన కార్యక్రమాలు చాలా బిజీగా ఉండడం ద్వారా వారిలో ఒక 7 మందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో స్టీఫెన్ ఫస్ట్ మార్టియర్, అంటే ఆయన హతసాక్షిగా మారడము. 12 మంది శిష్యులు ఉన్నారు, కానీ ఈ 12 మంది కలిసి 7 మందిని సెలెక్ట్ చేసుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ వ్యక్తి స్టీఫెన్ చనిపోవడం. ఆ తర్వాత ఫిలిప్ అనే వ్యక్తి కూడా దాంట్లో నుంచి, ఆ 7 మందిలో ఒక ఫిలిప్ అనే వ్యక్తి చెదిరిపోయినప్పుడు ఫిలిప్ చేసినటువంటి కార్యక్రమము మనము నెక్స్ట్ అధ్యాయంలో గమనించవచ్చు. సో అదే విధంగా ఈ చెదిరిపోవుట, చెదిరిపోయినప్పుడు ఫిలిప్ కూడా సమరయ ప్రాంతంలో కెలి స్వార్థను ప్రకటించడము, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి సమాజాన్ని అంతా బాప్టిజం ఇచ్చి దేవుని వైపు తిప్పడము, అక్కడ మాంత్రికుడు అనేటువంటి వ్యక్తులు కూడా మారిపోవడం జరుగుతూ ఉంది. దాంట్లో గ్రహించవచ్చు మనం, దాంట్లో అధ్యాయంలో నెక్స్ట్ అధ్యాయంలో చూడవచ్చు. ఆ తర్వాత నపుంసకులు కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటాం. చెదిరిపోయినటువంటి ఈ వ్యక్తి దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అందరూ విని దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు, పొందుకుంటా ఉన్నారు. సో ఇప్పుడు నాకు తెలిసి ఉన్నటువంటి మన సంఘం కూడా ఈ కరోనా వైరస్ అనే యొక్క రీజన్ ద్వారా అందరం ఎక్కడ వాళ్ళక్కడ మనం స్ట్రక్ అయిపోయాం, ఎక్కడక్కడ లాక్డౌన్ అయిపోయాం. కానీ చెదిరిపోయినప్పటికీ మనం చేసిన పని ఏంటంటే, ఈ ఫిలిప్ లాంటి పని, దేవుని వాక్యాన్ని ఏదో విధంగా షేర్ చేసుకోవడం. చెదిరిపోయినంత మాత్రాన వాక్యం చెదిరిపోలే మనలో. కాబట్టి ఏదో విధంగా మనం షేర్, ఈ కాన్ఫరెన్స్ కావచ్చు, యూట్యూబ్ లో కావచ్చు, వాట్సాప్ కావచ్చు, రకరకాలుగా ప్రజలందరూ ఈ వాక్యాన్ని షేర్ చేసుకుంటా ఉన్నారంటే, సత్యం ఏంటంటే మనం దేని మీద ఆధారపడుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు అందరము ఒకప్పుడు టెలివిజన్ మీద ఆధారపడడం, తర్వాత ఫోన్స్ మీద ఆధారపడడం, తర్వాత ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నాం, ఈ రెండు, తర్వాత ఎలక్ట్రిక్ అనే దాని మీద ఆధారపడడం, ఈ రెండు మనకు దూరం అయితే మనం కూడా ఇంకా చెదిరిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంటర్నెట్ మీద కూడా చాలా మంది ఆధారపడి ఉన్నాం. ఈ విధంగా నేను ఈ చెదిరిపోట అనేది నేను మత్తయి సువార్తలో ఒక రెండు వాక్యాన్ని, ఒక రెండు పారాగ్రాఫ్స్ ఉన్నాయి, నేను దాన్ని కొంచెం క్లుప్తంగా నేను మీతో షేర్ చేసుకున్నాను అనుకున్నాను. సో కంటిన్యూగా డైలీ మార్నింగ్ లేచినప్పటి నుంచి, నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుతున్న వరకు ఏ ఛానల్ పెట్టినా, ఏ న్యూస్ పెట్టినా, ఏ న్యూ ఏ వాట్సాప్ చేసినా లాక్డౌన్, కరోనా వైరస్, వ్యాక్సిన్ ఇవే కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ మెసేజ్ దీనికి అంటే అంత రిలేటెడ్ గా ఉండదు, కాకపోతే from book of like I mean I want to share some passages from book of Isaiah and Gospel of Matthew also. మత్తయి సువార్తల నుంచి 12వ అధ్యాయము 15 నుంచి 31 వచనాలు చూస్తే అక్కడ సర్వెంట్ ఆఫ్ గాడ్ అనేటువంటి కాన్సెప్ట్ అక్కడ కనపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పారాగ్రాఫ్ లో అన్ఫర్గివబుల్ సిన్, అంటే దేవుని యొక్క సేవకుడు, ఆ తర్వాత అన్ఫర్గివబుల్ సిన్, అక్కడ పాపాన్ని ఒకటి క్షమించరాని పాపము అనేది ఒకటి ఉంది. దాన్ని కూడా పాప క్షమాపణ లేని ఒక కార్యక్రమాన్ని నేను అంటే ఒక రెండు పారాగ్రాఫ్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అక్కడ యేసు ప్రభు అక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో నేను అక్కడ చదువుతాను 15వ వచనం, యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయాను. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయింది. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించింది. సో లెట్స్ సీ దిస్. సో ఈ వాక్యాన్ని నేను ఒకసారి ఇంగ్లీష్ లో చదివితే కనుక అది ఎన్ఆర్ఎస్వి, మేము అంటే ఎన్ఆర్ఎస్వి దాన్ని మేము చూస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు ఈ తర్జుమ కూడా కొన్నిసార్లు డిఫరెంట్ గా ఉంది. కొన్నిసార్లు మనకు ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంగ్లీష్ లో, తర్వాత తెలుగులో అది మనకు కనపడదు. సో విత్డ్రా అండ్ ఆర్ డిపార్టెడ్ అని ఉంది. యేసు అక్కడ నుంచి వెళ్ళిపోయాను, విత్డ్రా ఆర్ డిపార్టెడ్ అంటే తెలుగులో చూస్తే ఉపసంహరించుకునుట ఆర్ వెళ్ళిపోవుట. ఎందుకు అక్కడ నుంచి యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు? ఇంగ్లీష్ అది గ్రీక్ వర్డ్లకు చూస్తే ఆ విత్డ్రా అనే పదము అంకార్యు అని అంటారు. సో ఇది ఎందుకు అక్కడ వెళ్ళిపోయాడు? మనము జనరల్ గా ఎక్కడన్నా గొడవ అవుతున్నా కానీ అక్కడ లేకపోతే ఏదన్నా అల్లరవుతున్నప్పుడు అక్కడ నుంచి తప్పించుకొని పోయినప్పుడు మనం ఏమంటారంటే పిరికి వాళ్ళు అని అంటారు, లేదా చేతగాని వాళ్ళు అని అంటారు. సో సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇక్కడ. ఇక్కడ అదే ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటంటే అక్కడ యేసు ప్రభు వారు అక్కడ అనేక స్వస్థపరుస్తున్నాడు, అనేక వాదోపవాదాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ జనం ఎక్కువ ఉంది. కానీ అక్కడ నుంచి ఏమవుతా ఉందంటే యేసు ప్రభు వారు ఒక అక్కడ జరుగుతున్న సంఘటనలు చూసి ఆయన ఆ ప్లేస్ నుంచి తాను తను ఉపసంహరించుకోవడం అంటే అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది అనమాట. అది ఎందుకు అక్కడ వెళ్ళిపోవడంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ప్రణాళిక ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఎక్కడ తగ్గాలో, ఎక్కడ మాట్లాడాలనో, ఎక్కడ ఏది చేయాలో అనేది మనలో ఆత్మ ద్వారా మనము దేవుడు మనం నడిపిస్తాడు. యేసు ప్రభు అక్కడ వెళ్ళిపోయి లేదా అక్కడ వాదోపవాదాలు జరిగింటే ఖచ్చితంగా అయినా సిలువకే మరణము, ఆ సిలువ మరణం అనేది జరగాల్సి ఉంది కాబట్టి అది దేవునికి తెలుసు. అయినప్పటికీ ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోవడం అంటే ఆయన చేయాల్సిన ప్రక్రియ ఇంకా కొంచెం ఉంది. సో ఇది అంత త్వరగా నోరు జారి లేకపోతే అక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఉంటే త్వరగా ఆయన మిషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది, ఆయన చేయాల్సిన పని పూర్తి అవుతుంది. కాబట్టి ఈ భూమి మీద మనం కూడా క్రైస్తవులుగా ఉన్నాము, చాలా మిషన్ అంటే చాలా వర్క్ అనేది మనకు ఉంది. కాబట్టి అనవసరమైనటువంటి కాంట్రవర్సీస్ కానీ, అనవసరమైన ఇప్పుడు ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, అనవసరమైన కాంట్రవర్సీస్ పెట్టుకొని ఆ తర్వాత మనము ఇబ్బందులు పడిపోతూ ఉంటాం. కానీ యేసు ప్రభు వారికి అన్ని తెలుసు అంట ఆయనకు, హీ నో ఎవ్రీథింగ్ అని ఉంటాం బైబుల్ లో. హీ నో ఎవ్రీథింగ్, హీ నో ఎవ్రీథింగ్ ఆయనకు అన్ని తెలుసు కూడా ఉపసంహరించుకుంటారు. అక్కడ నుంచి అన్ని వెళ్ళిపోతాడు ఎందుకంటే దేవుని పరిచయం చేసింది కాబట్టి. తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే తను తను తగ్గించుకుంటారు అనమాట. ఆ విధంగా నెక్స్ట్ దాని కిందకి వచ్చేసరికి ఆ మనము ఆయనకున్నటువంటి బాధ్యతలు ఇక్కడ దేవుడు చెప్తాను 18వ వచనంలో చూస్తే, ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకుంటేని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచేదను, ఈయన అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేయను. సీనియర్. సో ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే ఈయన దేవునికి వెల్ ప్లీజ్డ్ అంటే హీఈస్ మై సర్వెంట్ అండ్ హీ నో మై సోల్ అని అంటారు అక్కడ. కాబట్టి ఈయన వెల్ ప్లీజ్డ్, ఈయన నన్ను ఆనందించగలిగినటువంటి వ్యక్తి, ఎందుకంటే ఈయన మీద నా ఆత్మ ఉంది. ఇదే అధ్యాయాన్ని మనము బుక్ ఆఫ్ ఐజయా chapter 42:1-4 verses లో మనము దీన్ని గ్రహించవచ్చు. యెషయా గ్రంథంలో 42వ అధ్యాయంలో 1-4 వచనంలో దేవుని ఆత్మ గురించి అక్కడ చెప్తాడనమాట. సో అక్కడ మై సర్వెంట్ అనే ఒక పదాన్ని ఉంటుంది 18. హియర్ ఇస్ మై సర్వెంట్ హూమ్ ఐ హావ్ చూజన్ మై బిలవ్డ్ విత్ హూమ్ మై సోల్ ఈజ్ వెల్ ప్లీజ్డ్ అంటే ఈయన నా యొక్క సేవకుడు, నేను ఏర్పరచుకున్న సేవకుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచి ఉన్నాను, ఈయన ద్వారా నేను ఆనందింప భర్త అన్నం అనేటువంటి తర్వాత మనము దాన్ని తర్చులో చేస్తే ఆ విధంగా వస్తుంది. కాబట్టి ఇక్కడ సర్వెంట్ అనే పదాన్ని మనము గ్రహిస్తే మత్తయి సువార్తలు 3:17 కూడా ఈ యొక్క దేవుని ఆత్మ తన మీద పొంగరించబడినప్పుడు ఇదే మాటలు చెప్పబడతాయి అన్నమాట. అయితే సర్వెంట్ అనే పదాన్ని నేను ఎగ్జాంపుల్ చేస్తున్నాను. సాంస్క్రిట్ లో ఈ పదం సర్వెంట్ అనేది దాస అని అంటారు అన్నమాట. సాంస్క్రిట్ లో దీన్ని దాస అంటారు. ఎక్కడ ఆర్గనైజ్ చేస్తారంటే దళిత్కి ఉపయోగిస్తారు. దళిత్ ఎక్కడు డల్ అంటే డల్ బీకేఎల్ డల్ అంటే దళితపడినటువంటి వాళ్ళు అంటే బ్రోకెన్ పీపుల్. ఏ కులము ఏ మతము ఉన్నత వర్గాలు కావచ్చు ఏదైనా బ్రోకెన్ అంటే అన్నింటిలో వెనుకబడినటువంటి వాళ్ళు డల్ అని సంస్కృతి తీసుకున్నమాట. దాని దాని సంస్కృతిలో ఉంటారు. దాన్ని మనం సర్వెంట్ అంటాం అనమాట. సర్వెంట్ ఇక్కడ ఆయన పరిస్థితి ఏంటంటే ఆయనకు అన్ని తెలిసిన ఆయన ఎలా ఉన్నాడంటే విరిగి నలిగిన రిగు అంటే విరిగిన రిగు అని విన్నప్పుడు విరిగిపోయిందని ఇంత ఎవరేం చేయలేరు. ఆల్రెడీ నీళ్ళ గుడ్డ కానీ ఏం చేత కానీ వాళ్ళని ఎవరేం చేయలేరు. ఇక చేత కానీ ఆయన చనిపోయిన పాన్ని ఇంకా ఎవరేం చేయకూడదు. కాబట్టి విరిగిన రిగు అనేది అది అది ఎవరికి ఉపయోగకరంగా ఉండదు. అది ఆల్రెడీ విరవపడ్డది కాబట్టి అది తీసుకుంటారు. కానీ ఈ విరిగిన రీతిను ప్రభువు వాడుకోవడం జరుగుతుంది. దీని మీద దేవుని యొక్క ఆత్మను పెట్టి నేతులను దేవుని యొక్క పరిచర్య కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి విరిగి నలిగిన రిల్లును దేవుడు వాడుకుంటా ఉన్నాడు. కాబట్టి ఆయన ద్వారా దేవుని యొక్క ఆత్మ సంతోషించబడుతుందని ఈ యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించవచ్చు. సో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ నెక్స్ట్ 31-32 చూస్తే అక్కడ అన్ఫర్గివబుల్ సిన్ అనేది ఒక కనబడుతుంది. యేసు ప్రభు వారు అక్కడ పరిశుద్ధాత్మ ద్వారా అనేకమైన స్వస్థత కార్యం జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి మ్యూట్ అంటే ఆ వ్యక్తి చెవులు వినపడవు, తర్వాత మాట్లాడలేని పరిస్థితి ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉంటాడు. ఆ వ్యక్తిని ఎప్పుడైతే యేసు ప్రభు వారు ముట్టి స్వస్థపరుస్తారో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ సంతోషించాలి. యాక్చువల్గా మనం గమనిస్తే ఈ యేసు ప్రభు వారు ఈ న్యూ టెస్టమెంట్ లో వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్ డెలిబరేట్లీ అంటే ఉద్దేశపూర్వకంగానే చేస్తూ ఉంటాడు. ఎలా అంటే సబ్బాత్ ఇప్పుడు 7వ దినం ఆ రోజు విశ్రాంతి దినం, ఆ రోజు కొన్ని పనులు చేయాలి. యూద మత ఆచారాల ప్రకారం కొన్ని పనులు చేయాలంటే వీల్లేదు. కానీ యేసు ప్రభు వారు ఆ రోజు మాత్రమే చేస్తారు. వాంటెడ్లీ డెలిబరేట్లీ ఆ రోజు ఉద్దేశపూర్వకంగానే ఆయన చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఈ వాంట్ టు డూ సమ్ ఈ వాంట్ షో సమ్ డిఫరెన్సెస్ ఆయన ఏంటి అనేది కొంచెం చూపించాలి. ఎప్పుడైతే వాళ్ళకి విరుద్ధంగా చేస్తున్నప్పుడు ఆ కాంట్రవర్సీస్ అని ఇంకా రేవడం కానీ, తర్వాత వీళ్ళకు ఆ యూద మతస్థులకు అంత మాత్రం సంతోషకరంగా లేవు. వీళ్ళ యూదుడు అయినప్పటికీ ఆయన చేసే పనులు వాళ్ళకి నచ్చట్లేదు. కాబట్టి అక్కడ ఉన్న వ్యక్తిని ఉద్దేశపూర్వకంగానే ఆ రోజు ఆ విశ్రాంతి దినం రోజు స్వస్థపరిచినప్పుడు వాళ్ళకు ఇక కోపము అంటే తట్టుకోకుండా వాళ్ళు ఏమంటారంటే ఈ దయ్యంలోని వెలగొట్టేది కావచ్చు, లేకపోతే అనేకులను స్వస్థపరిచేది కావచ్చు, ఇవన్నిటిని ఉద్దేశించుకొని 24వ వచనంలో అంటారు పరిచయులు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్ జేబుల వలననే దయ్యంలోని వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదని ఆయన వాళ్ళని తలంపులు అని వాళ్ళు అంతా ఉన్నారు. ఇంగ్లీష్ లో బీల్స్ బాల్ అని అంటారు అది హీబ్రూ పదం. సో వికన్ అక్కడ దాన్ని ఇంకో దాంట్లో చూసుకుంటే అది సాతన్ అంటే సాతాను, బీల్స్ బాల్ అనేది ఒక సాతాను. కానీ అక్కడ యేసు ప్రభు వారు రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఆ రెస్పాండ్ అయినది ఏంటంటే లూకాస్ వార్తలు కూడా మనము 11:20 కూడా దాన్ని మనము చూడొచ్చు. సో అక్కడ ఎలా రెస్పాండ్ అవుతుందంటే నేను ఎవరి వలన ఈ యొక్క దయ్యాలను వెలగొడతా ఉన్నాడు అని ఇంగ్లీష్ లో దాన్ని మనం ఎన్ఆర్ఎస్సీలో దాన్ని గమనిస్తే దట్ ఇస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్, ఫింగర్ ఆఫ్ గాడ్ చేసి వ్రేలు ద్వారానే లూకాస్ వార్త 11:20 అయితే నేను దేవుని వ్రేలుతో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొక్కకు వచ్చి ఉన్నది అని లూకాస్ వార్తలో ఉంది. ఇదే మనం ఇంగ్లీష్ లో చూసుకుంటే ఎన్ఆర్ఎస్సీలో ఈ ఫింగర్ ఆఫ్ గాడ్ అనేది మాథ్యూ చాప్టర్ లోనే మనకు కనపడుతుంది. సో అక్కడ ఈ ఫింగర్ ఆఫ్ గాడ్ దేవుని వేలు అనేట ఏంటిది, లెట్ అస్ సీ వాట్ ఇస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్. అదే ఎక్సోడస్ నిర్గమకాండము 31:18 అక్కడ ఫింగర్ ఆఫ్ గాడ్ అనేది మనం చూడొచ్చు. ఏంటి ఫింగర్ ఆఫ్ గాడ్ అనేది, మోషే ఎప్పుడైతే ఇజ్రాయెల్ను విడిపించడానికి అక్కడ చేసినటువంటి అనేకమైనటువంటి కార్యాలు రకరకాల ప్లేగ్స్ అనేటివి అక్కడ రాబోతా వస్తాయి. ఒక 10 రకాలుండండి ప్లేగ్స్ అనేటివి అక్కడ జరుగుతాయి. ప్లేగ్ అంటే అక్కడ దేవునికి విరుద్ధంగా ఉన్న ఈ రాజులకు ఆ కప్పలను సృష్టించడము, లేకపోతే రక్తముగా నీళ్ళను రక్తంగా మార్చడము, పాములను తయారు చేయడము అనేటివి, ఇలాంటివన్నీ మ్యాజిక్స్ అనేటివి అక్కడ జరుగుతూ ఉంటాయి. సో ఈ సందర్భంలో అక్కడ ఫింగర్ ఆఫ్ గాడ్ అనేది ఒక మూడో అద్భుత కార్యంలో ఎలా అంటే మోసే పేర్లను, ఇంగ్లీష్ లో లైఫ్ అని అంటారు దానిలో పేర్లు, మన నెత్తి మన తలలో ఉండేటి పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లను తయారు చేసినప్పుడు ఈ మెజీషియన్స్ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ లో ఏమంటే అండ్ ద మెజీషియన్స్ సే టు ఫరో దిస్ ఇస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ దిస్ వాజ్ హ్యాపెన్ వెన్ ఫరో ఇస్ అగేన్స్ట్ గాడ్. ఫరో ఎప్పుడైతే విరుద్ధంగా ఉంటాడు, ఫరో దేవునికి విరుద్ధంగా ఉంటాడో, ఈ దేవుడు పేర్లను సృష్టిస్తాడు, మ్యాజిషియన్స్ కూడా వాళ్ళకున్న మాంత్రికులు కూడా ఏం చేస్తారు అంటే మోసే ఏది తయారు చేస్తే అది చేస్తారు. మీరు మోసే పాములను తయారు చేస్తే వాళ్ళు పాములను తయారు చేస్తున్నారు, కప్పలను తయారు చేస్తే వాళ్ళు కప్పలను తయారు చేస్తున్నారు, నీళ్ళను మారిస్తే వాళ్ళు మారుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే పేర్లు అనేది అక్కడ మోసే తయారు చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు అంటారు ఇది దేవుని యొక్క శక్తి అని తెలుగులో ఉంది, ఇది దైవశక్తి అని ఉంది, ఇంగ్లీష్ లో చూస్తే దిస్ ఇస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్, ఇది దేవుని యొక్క వ్రేలితో చేయబడ్డది కాబట్టి దీనికి విరుద్ధంగా మేము చేయలేకపోతున్నామని అంటాం. సో ద సేమ్ టైం ద ఫింగర్ ఆఫ్ గాడ్ అనేది ఇంకొక రెండు ఎగ్జాంపుల్స్ చూస్తే యేసు ప్రభు దేవుడు కూడా ఆ పదాజ్ఞలు చేయడం జరిగింది ఇజ్రాయలైట్స్ కి. ఎప్పుడు ఆ పదాజ్ఞలు ఇచ్చిందన్నప్పుడు వాళ్ళందరూ ఇండిసిప్లిన్ గా అతిక్రమంగా వాళ్ళు ఇష్టానుసరంగా నడుస్తూ ఉన్నప్పుడు దేవుని వ్రేలితో రాసినటువంటి పదాజ్ఞలు వారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డానియల్ చాప్టర్ 5:24-28 ద బుక్ ఆఫ్ డానియల్ అక్కడ మనం గమనిస్తే అక్కడ నెబుకద్నెజర్ ఆ తర్వాత బెల్షాజర్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు దేవునికి విరుద్ధంగా ఉన్నప్పుడు దేవుని వ్రేలు వచ్చి వాళ్ళకు రాసిన మెనే మెనే టెకెల్ ఉపారసింగ్ అని ఇక దేవుని యొక్క మీ యొక్క లెక్క తేల్చడం జరిగింది దేవుని త్రాసులో, కాబట్టి దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి రాబోతుంది అన్నట్టుగా మనం బైబిల్లో దాన్ని గ్రహించవచ్చు. అంటే దేవుని యొక్క వ్రేలు ఈ యొక్క అంటే దేవునికి విరుద్ధంగా ఎవరైతే ఉంటారో వాళ్లకు మాత్రమే దేవుని యొక్క వేలు ఉపయోగించి దేవుడు వాడడం జరుగుతుంది. ఇక్కడ యేసు ప్రభు వారు కూడా దేవుని యొక్క వేలు ఉపయోగించి అక్కడ నుండి దురాత్మలను వెళ్ళగొడతా ఉన్నారు. అక్కడ మంచి మంచి శాస్త్రులు ఉన్నారు, మరి మత పెద్దలు ఉన్నారు, జ్ఞానం పొందిన అక్కడ చాలా మంది అక్కడ అన్ని రకరకాలైనటువంటి ఆ జెరూసలేం ప్రాంతానికి చాలా రకాల ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వారు ఉన్నారు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాదోపవాదాలు తర్కించడం కానీ లేకపోతే ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని అంతగా డీప్ గా అర్థం చేసుకోక సింపుల్ గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్రిటిసైజ్, అదేవిధంగా దేవుని మీద నింద మోపుతున్నారు, చేసిన మంచి పనిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని తీసుకుపోయి సాతాను పని అని చెప్పి దాన్ని అంతగడతా ఉన్నప్పుడు దేవుడు అంతా ఉన్నాడు దేవుని పరిశుద్ధాత్మకు ఆత్మకు విషయమై దూషణకు పాపక్షమాపణ లేదు 31వ వచనంలో కనపడుతుంది. ఆత్మ విషయమే దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు మాత్రమే దేవుని కార్యాలు చేయగలుగుతాడు. అయితే ఇక్కడ దేవుని ఒక సాతాను వాళ్ళ గుంపుకి సంబంధించి సాతానుకే విరోధంగా ఉంటే ఆ రాజ్యం కూలిపోతుంది. నీ ఇంటికి నీవే వేరుగా ఉంటే నీ ఇల్లు కూడా కూలిపోతుంది. కాబట్టి నేను ఎవరిని కూలుస్తున్నాను ఇప్పుడు? పరిశుద్ధాత్మ దురాత్మను కూలుస్తా ఉన్నాడు యేసు ప్రభు వారు ఇక్కడ వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు అనమాట. ఏంటిది ఏం జరుగుతా ఉన్నాడు? కాబట్టి ఇక నేను వాక్యాన్ని ఒకసారి కన్క్లూడ్ చేస్తా ఉన్నాను. ఏంటంటే యేసు ప్రభు వారు దేవునికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనం ఈ యొక్క వాక్యం ద్వారా గమనిస్తూ ఉన్నాము. ఈయన వెల్ ప్లీజ్డ్ అంటే ఒక సర్వెంట్, దేవుని యొక్క సేవకుడు ఎలా ఉంటున్నాడు అంటే ఉపసంహరించుకుంటున్నాడు. అన్ని తెలిసినప్పటికీ ఉపసంహరించుకుంటున్నాడు. చూడండి, లెట్స్ ది ఎగ్జాంపుల్, ఒక యుద్ధం ఉన్న కావచ్చు లేకపోతే ఒక ఫైటింగ్ ఉన్న ఒకప్పుడు మనము బయట మనం ప్రజెంట్ చూస్తే నీ కండలు ఉంటే బయటికి వెళ్ళి కొట్లాడచ్చు, లేకపోతే గన్స్ ఉన్నా నీ దగ్గర మిజైల్స్ ఉన్నా లేకపోతే గొప్ప టెక్నాలజీ ఉన్నా బయటికి వెళ్ళి కొట్లాడచ్చు, వార్స్ యుద్ధాలు ఏమైనా చేయొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి బలం పనికి రావట్లేదు, తప్పించుకోవాలి, ఎవరింట్లో వాళ్ళు ఉండాలి, ఎవరికి వాళ్ళే వాళ్ళు లాక్డౌన్ చేసుకొని ఉండాలి, ఎవరికి వివేకం ఉంది ఎవరికి తెలివి ఉందో ఈ కరోనా వైరస్ ని తప్పించుకోవడానికి అందరం ఏమవుతున్నాము, ఇంట్లో లాక్డౌన్ అయిపోతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ పనికి రావట్లేదు, లేకపోతే మన దగ్గర ఉన్న శక్తి మన బలము ఏది కూడా పనికి రావట్లేదు. ఎందుకంటే యుద్ధము అనేది ఆ చేంజ్ అయిపోయింది. ఇక్కడ దేవునికి కూడా తెలుసు అనమాట, ఆయనకు అన్ని తెలుసు, అయినప్పటికీ తను ఉపసంహరించుకొని అక్కడి నుంచి పారిపోతా ఉన్నాడు, అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చేయాల్సిన పని చాలా ఉంది. మనం కూడా సేవకులు, సంఘ పెద్దలు, సంఘ యూత్ కానీ వీళ్ళందరూ బయట చాలా ఈజీగా తిరుగుతా ఉన్నారు. ఏంటంటే అది ఎక్కడో హైదరాబాద్ లో ఉందని అనుకుంటున్నారు మా సైడ్ అయితే. సో అది ఇక్కడ రాదు అని అనుకుని ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఉన్నారు. దినాలు బలంగా ఉండొచ్చేమో కానీ ఆత్మ విషయమే బలహీనలతో ఉన్నాం మేము మనం. సో ఈ ఎలా తప్పించుకోవాలో చాలా మందికి తెలియట్లేదు. సో దేవునికి అన్ని యేసు ప్రభువారికి అన్ని తెలిసినప్పుడు కూడా ఆ ప్రాంతం నుంచి తప్పించుకోవడం జరిగింది. అదే విధంగా సర్వెంట్ అనే పదానికి మనము దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ విన్నాము. ఆయన ఇక్కడ ఈ జీసస్ ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ నాట్ టు బి సర్వ్డ్. ఆయన పరిచర్య చేయించుకోవడానికి రాలేదు కానీ అండ్ ఈ గేవ్ హిస్ లైఫ్, ఆయన పరిచర్య చేయడానికి కూడా వచ్చాడు. ఆయన యొక్క జీవితాన్ని పూర్తిగా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. ఆయన మిషన్, ఆయన యొక్క పరిచర్య ఇంకెంతగానో ఉంది కాబట్టి ఆత్మ విషయమే మనం దేవుని యొక్క పనులు కనిపెట్టాలి. చెదిరిపోయి ఉండొచ్చు కొన్ని రోజుల వరకు మనకు ఈ కార్యక్రమాలు, చర్చ్ కార్యక్రమాలు అన్ని ఆగిపోయి ఉండొచ్చేమో కానీ మనం మిషన్ మాత్రము చెదిరిపోయినప్పటికీ పిలుపు వల్ల ఎలా అంటే సువార్తను ప్రకటించే విషయంలో మనము కేంద్రీకరించాల్సిన అవసరత ఎంతో ఉంది. ఆ విధంగా అదేవిధంగా చెప్తూ పరిశుద్ధాత్మకు విరుద్ధంగా ఎవరు కూడా మాట్లాడడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్మ చేతన స్వస్థ కార్యాలు చేశాడు. దేవుడు పరిశుద్ధాత్మ చేతనే అతను పరిస్థితులను కనుగొంటాను. దేవుడు పరిశుద్ధాత్మ చేతనే అద్భుత కార్యాలు చేసినట్టు ఈ వాక్యాన్ని వింటున్నాం కాబట్టి అనవసరమైనటువంటి వాదోపవాదాలు చేసి హోలీ స్పిరిట్ గురించి మనకు తెలియకపోతే కామం ఉందాం, తెలిస్తే దాని గురించి మంచిగా చెప్తాం. కానీ అనవసరమైన జిమ్మిక్కులు చేసి ఇతరులను ఇబ్బంది పెట్టొద్దు, మనం కూడా ఇబ్బంది పాలు కావద్దు. కాబట్టి ఆయన వచ్చి రాకడంలో అనేకమైనటువంటి తప్పుడు బోధలు జరుగుతూ ఉంటాయని వాక్యం చదివిస్తుంది. కాబట్టి మనం లెట్ అస్ ఎవ్రీ వన్ బీ కాన్షియస్, అంటే అందరము వేకప్, అందరం మేల్కుందాం, చూద్దాం ఏం జరుగుతూ ఉందనేది. బహు జాగ్రత్తగా ఎవరు ఏ వాక్యాన్ని బోధిస్తున్నారు, ఎలా దేవుని వైపు నడిపిస్తున్నారు అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సింది. కాబట్టి హోలీ స్పిరిట్ లేకపోతే చర్చ్ అనేది ఎస్టాబ్లిష్ కాదు. హోలీ స్పిరిట్ అనేది లేకపోతే అనేది అంటే అనే ఆయన మేల్ కాదు ఫీమేల్ కాదు, కానీ హోలీ స్పిరిట్ అనేవారు లేకపోతే ఒక చర్చ్ అనేది ముందు కొనసాగదని నేను దీని ద్వారా జ్ఞాపకం చేస్తూ. సో డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని నేను మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా నేను వివరిస్తూ ముగించుకుంటున్నాను. సో హోలీ స్పిరిట్ ఎవరం కూడా మనము విరుద్ధంగా ఉండొద్దు. అదేవిధంగా విరిగి నలిగిన రిల్లును దేవుడు వాడుకుంటాడు. ఈ టైంలో ఎవరి ఇంట్లో ఉన్నా మీ ఇంటితో మీ ఇంటి వాళ్ళతో వాక్యాన్ని ధ్యానిద్దాం, షేర్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ తో కాన్ఫరెన్స్ లో ఉండండి, మాట్లాడండి వాక్యాన్ని, ఏదో విధంగా మనము షేర్ చేసుకుంటాం. సో చెదిరిపోయినామని అనుకుంటున్నామేమో కానీ ఎవ్రీథింగ్ గాడ్స్ ప్లాన్. అందరూ ఎర్చలంగా ఉన్నారు, చెదిరిపోవట కూడా దేవుని ప్రణాళికనే, నిన్ను తగ్గించుకొని పారిపోవట కూడా దేవుని ప్రణాళికనే. సో ఆత్మతో నింపబడ్డప్పుడు దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అనేకులు విశ్వసించి నమ్ముతా ఉన్నారు. సో మనం వాక్యాన్ని షేర్ చేసుకుంటున్నాం కానీ ఎవరు నమ్మట్లేదంటే మేబీ వీఆర్ ల్యాక్ ఆఫ్ హోలీ స్పిరిట్. లేదా ఒకసారి దాని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నేను మాట్లాడుతున్నాను కానీ అవతల హృదయాలు నిజంగా ఇది రిసీవ్ చేసుకుంటుందా, నిజంగా ఈ మా వాక్యం వాళ్ళకు సూటబుల్ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. కాబట్టి ఇది ఆత్మకార్యము, ఈ దేవునికి సంబంధించిన పరిచర్య. కాబట్టి మనం ఎప్పుడైనా వాక్యాన్ని వివరిస్తున్నప్పుడు కావచ్చు, దేవుని పరిచర్యలు ఇంకా కొన్న సాగించాలంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఆయనకి పరిచర్యను ఆయనకి ఇష్టమైన విధంగానే మాత్రం మనం చేయాలి. కాబట్టి చేస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించుగాక. Thank you so much for giving this opportunity.